ఈ క్షణమే ఆ యోగ విద్య యొక్క పరంపరాగతమైనటువంటి రహస్యాన్ని నిరంతరము గురువులు అందజేస్తూనే ఉన్నారు. ఇదేది కొత్తది కాదు, కానీ ఒక కొత్త విధానంగా అందింపబడుతోంది. దానికి మనం అవగాహన చేసుకోవటానికి వీలుగా మూడు భాగాలుగా దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటిది క్లీం సాధన, అది ఒక బీజ మంత్రము. బీజ మంత్రము అంటే మనాత్ త్రాయతే ఇది మంత్ర, మీరు దానం చేసుకోవాలి. ఆ మననం చేసుకునేటప్పుడు మీ యొక్క అవగాహన దాని గురించి ఎలా ఉండాలి అన్నది చాలా జాగ్రత్తగా తిరిగి తిరిగి ఒకే విషయాన్ని చెప్తున్నట్టు అనిపించినా దృష్టికోణంలో మార్పు ఉంది. ఒకసారి చెప్పింది రెండోసారి చెప్పటం లే, చెప్పే విధానంలో మార్పు ఉంది. లక్ష్యం అదే అయినప్పటికీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ భౌతిక శరీర నిర్మాణము ఒక అత్యంత అద్భుతమైనటువంటి ప్రాతిపదికం సృష్టిలో నిర్మించబడింది. బయోకెమిస్ట్రీ వాళ్ళకి ఇది ఇంకా చాలా నీట్గా అర్థమవుతుంది, కానీ బయోకెమిస్ట్రీ చదివితేనే అర్థం అవ్వాలి అనేటటువంటి నియమం ఏం లేదు. అక్కడ అందులో వాడేటటువంటి పదాలు ఈనాడు మన దైనందిక జీవితంలో చాలా తరచుగా వాడుతూ ఉంటాం. పరమాణువులు తెలుసు, సైంటిస్ట్ కెమిస్ట్రీ అవ్వక్కర్లే, మీరు పరమాణువులు అనేటటువంటి మాట విన్నారు, దానికి మీదైనటువంటి ఒక అవగాహన ఉంది. దాని తర్వాత అణువులు అనేటటువంటి మాట వాడతాం మనం. అణువులు పరమాణువులకి మధ్య తేడా తెలియని వాళ్ళకి హింట్ ఏంటి అంటే, పరమాణువుల కలయిక అణువులు. అంటే అణువులలో అనేక పరమాణువులు ఉంటాయి. ఈ పరమాణువుల్ని ఒక విశేషమైనటువంటి పద్ధతిలో కలుపుతూ ఉంటే పదార్థాలు ఏర్పడతాయి. ఉప్పు సోడియము క్లోరిన్ కలిస్తే ఏర్పడుతుంది, పంచదార కార్బను హైడ్రోజను ఆక్సిజను ఒక విశేష పరిమాణంలో కలిస్తే ఏర్పడుతుంది. కానీ ఈ పదార్థాలకి అంటే ఏంటి, విశేషమైనటువంటి రంగు రుచి వాసన గుణాలు కలిగినటువంటి పదార్థాలకి స్వయం పోషక శక్తి లేదు. పంచదార పంచదారలాగే ఉంటుంది, పెరగదు తరగదు. ఇంకోడెవడైనా వచ్చి దాన్ని తినేస్తే అది తరిగిపోతుంది తప్ప, లేకపోతే అది పెరగదు తరగదు. పరమాణువులు అణువులు అర్థమయ్యాయి కదా. పరమాణువులు పదార్థంలో ఉన్నటువంటి అతి చిన్న కణాలు, ఈ పరమాణువులన్నీ కలిసి అణువులుగా మారుతాయి. ఈ అణువులన్నీ కలిసి జీవాన్ని పోసుకుంటే వాటిని కణాలు అంటాం, సెల్స్ అంటాం. అంటే ఏంటి, అవి స్వయం పోషక శక్తి కలుగుతాయి, దానికి కావలసినటువంటి ఆహారాన్ని పరిసరాల నుంచి తీసుకోగలదు, తనకి అక్కర్లేనటువంటి తన పోషణకి అనవసరమైనటువంటి పదార్థాలను అది బయటకి విసిరేయగలదు. ఈ తేడా అర్థం చేసుకోండి. క్లీం పరమాణువులు, శ్రీం పదార్థము, హ్రీం కణాలు. ఇందులో కణాలు ఇంగ్లీష్లో వాటిని సెల్స్ అంటాం, మరి తెలుగులో కణాలనే అంటాం ఏమో నాకు కరెక్ట్ అవగాహన లేదు. అంటే ఏంటి, ఒక జీవ కణాలు అంటూ ఉంటాం కదా. క్లీమ్ అనేది పరమాణువులు, శ్రీమ్ అనేది పదార్థము, హ్రీమ్ అనేది స్వయం పోషక ప్రవృత్తినిచ్చేటటువంటి శక్తి. వేటికి, పరమాణువులు అణువులకి. ఇవి ఎలా ఏర్పడుతున్నాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. చాలా సంవత్సరాలు బట్టి దీని గురించి ఆలోచించే వాళ్ళ ముందు ఉంది. వాళ్ళని సైంటిస్టులు అనండి, ఋషులు అనండి, ఏదైనా అనండి, ఏంటి ప్రశ్న, ఒక పదార్థము, పదార్థము అంటే అనేక పరమాణువుల కలయికతో ఏర్పడింది, అంచేత మన శరీరం కూడా ఒక పదార్థమే. మరి మన శరీరంలో ఉన్నటువంటి పరమాణువులు లాంటి పరమాణువులే బయట కూడా ఉన్నాయి. అందులో చాలా ఎక్కువ పరమాణువులు ఏమి మన శరీరంలో లేదు, ముఖ్యంగా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, చాలా ఎక్కువగా మన పదార్థంలో మన శరీరంలో ఉన్నాయి. మిగతావి అసలు మనం లెక్క చూసుకుంటే లేనట్టే. అలాంటప్పుడు మన శరీరాలకు ఏ ఆహారం అది తినాలో, ఏ ఆహారం అది తినకూడదు ఎలా తెలుస్తుంది? తింది, తనకు కావలసిన వాటిని అది ఏం చేసుకోగలుగుతుంది? అగ్రికల్చర్, కృషి, నాటుకుని కోసుకుని తనకు కావలసినటువంటి ఆహారాన్ని అది సమకూర్చుకోగలుగుతుంది. సమకూర్చుకోవటమే కాకుండా తనకి ఎంత పరిమాణంలో ఏ వస్తువు కావాలో కూడా తనకి తెలుస్తుంది. ఎక్కువ తింటే తినొద్దని చెప్తుంది అది. మనం వినక రుచి కోసం ఎక్కువ తింటాం తప్ప శరీరం చెప్పినట్టు మనం తింటే అసలు శరీరం రోగగ్రస్తం కాదు అన్నది మన సింపుల్ కామన్ సెన్స్తో తెలుసుకోవచ్చు. అది ఏది తినాలో ఏది తినకూడదు కనుక మన నాలిక మీద ఆధారపడితే. మిలిటరీలో అక్కడ ఎన్సీసీ ట్రైనింగ్లో అడవులను ఇరుక్కుపోయావు శత్రువుల బారి నుంచి తప్పించుకుంటూ, ఏది తినచ్చు ఏది తినకూడదు గడ్డే తిని బతకాలి అక్కడ. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? చేదుగా కారంగా కషాయలా అంటే కాస్టిక్ అంటే మన ఒక్క ఆ రుచిలో ఉన్నటువంటి వాటిని తినకండి, మిగతావి మీరు తినేయచ్చు. అంటే మన శరీరము మన నాలిక ఏది తినొచ్చో ఏది తినకూడదు చెప్పేటటువంటి దాన్ని మనం మర్చిపోయి ఇప్పుడు దేనికి ఉపయోగిస్తున్నాం? రుచికి ఉపయోగిస్తున్నాం. అసలు దాని అసలైనటువంటి లక్ష్యం ఏంటి అంటే నాలికది శరీరం లోపలికి దేన్ని స్వీకరించాలో, శరీరం లోపలికి దేన్ని స్వీకరించకూడదో తెలిపేటటువంటి విశేష సామర్థ్యం ఉంది దానికి. అది కాలక్రమేణా పోగొట్టుకుంటున్నాం మనం దాన్ని. అయినా ఉంది ఇంకా ఫుడ్ పాయిజనింగ్ అది జరిగితే శరీరము తనదైనటువంటి పద్ధతిలో దాన్ని కక్కిస్తుంది, ఖచ్చితంగా కక్కిస్తుంది. నువ్వు తిందంచుకున్నా తినేవదు, తల తిరగడం, కళ్ళు తిరగడం, వాంతులు అవటం ఇదంతా జరుగుతుంది. ఇవంతా జరిగేటటువంటి ప్రక్రియకి ఆధారం ఏమిటి? ఋషులు వేసినటువంటి ప్రశ్న అదే, ఈనాడు సైంటిస్టులు వేసినటువంటి ప్రశ్న అదే. అంచేత ఈనాడు బయోకెమిస్ట్రీ పేరుతో చేసేటటువంటి రీసెర్చ్ అంతా కూడా ఋషుల యొక్క ప్రాథమిక సోపానం. ఋషులు ఇంకా చాలా ఎత్తుగా అధిగమించి ఈ దీనికి సొల్యూషన్ పొందగలిగారు. జీవితం అంటే ఏమిటి, లైఫ్ అంటే ఏమిటి, ఈ లైఫ్ ఎక్కడికి తీసుకెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది, దానికి మొట్టమొదట వేసినటువంటి ఋషులు అందజేసేటటువంటి ఫార్ములా ఏంటి అంటే సైజ్, పరిమాణము. శరీరం యొక్క పరిమాణములోనే, శరీరం యొక్క కొలతలలోనే దాని జీవనీ శక్తికి, లైఫ్ గివింగ్ ప్రిన్సిపల్స్కి ఆన్సర్ ఉంది. కొంచెం కొంచెం బయోకెమిస్ట్రీ కూడా అక్కడికే వచ్చింది. సైజు మారితే, మాలిక్యూల్ యొక్క సైజు మారితే అది ఆటోమేటిక్గా సెల్ఫ్ ఆర్గనైజ్ అయిపోతుంది అన్నది వచ్చింది. ఎందుకు అది ఆటోమేటిక్గా సెల్ఫ్ ఆర్గనైజ్ అవుతుంది అన్నదానికి మాత్రం ఆన్సర్ లేదు, ఇంకా సైంటిస్టుల దగ్గర ఋషుల దగ్గర ఉంది. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా ఎందుకు అవగాహన చేసుకోమంటున్నాను అంటే ఆ సెల్ఫ్ ఆర్గనైజింగ్ కెపాసిటీ ఉన్నటువంటి మీ శరీరము పరిణామక్రమంలో సర్వోచ్చ ఉత్కృష్టమైనటువంటి స్థితి. దీనికంటే మించినటువంటి స్థితి పరిణామక్రమంలో రాదు. చేతనత్వంలో పరిణామం రావచ్చు, కానీ శారీరకమైనటువంటి పదార్థపరమైనటువంటి సర్వోత్కృష్టత ఇంకా సాధింపబడదు. అంచేత మనం ఏ సాధన చేసుకున్నా కూడా డెల్ఫీ ఆరకిల్స్లో చెప్పినట్టు మ్యాన్ నో దై సెల్ఫ్, మానవుడా నిన్ను నువ్వు తెలుసుకో. మనకి మన గురించి ఏమీ తెలియదు. ఆ మన గురించి మనకి ఏమీ తెలియనటువంటి దాని గురించి ఋషులు చేసినటువంటి ప్రయత్నాన్ని మర్చిపోయి విశేషమైనటువంటి కృషి సాధన చేయనటువంటి వ్యక్తులు గురుత్వాన్ని వహించటం వల్ల ఆధ్యాత్మికత యొక్క ఆ అద్భుతమైనటువంటి లక్ష్యం మరుగున పడిపోయింది. ఇప్పుడు సైంటిస్టులు దేని కొరకవుతే అన్వేషిస్తున్నారో దానికి జవాబులు ఇక్కడ ఉంది. జవాబులు ఉండటమే కాదు ది ఎండ్. ఇంకా దానికంటే మానవుడు యొక్క మేధస్సు, మానవుడు యొక్క మేధస్సు, దాన్ని అర్థం చేసుకోండి, మనస్సు కాదు మేధస్సు, ఇంకా దాన్ని అధిగమించి వెళ్ళలేదు. దాన్నే వేద విజ్ఞానము అన్నాం. ఈ వేద విజ్ఞానానికి ఋషులు డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే సూర్యుడే కారణము. దేనికి? ప్రాణానికి, జీవించి ఉండటానికి, జీవించి ఉండటం అంటే ఏంటి? కావలసిన ఆహారం తీసుకోవటం, తీసుకున్న ఆహారంలో కావలసిన దాన్ని ఉపయోగించుకోవటం, పనికిరాని దాన్నటువంటిని వదిలివేయటం. అదే కాకుండా తనలాంటి జీవన చేతనత్వం కలిగినటువంటి ఘటకాలను, ఎంటిటీస్ని, యూనిట్స్ని ప్రొక్రియేట్ చేయటం. ప్రాణానికి ఇదే నిర్వచనం. చెట్లకి ప్రాణం ఉందని ఎందుకు చెప్తామో, దానికి కావలసినటువంటి ఆహారాన్ని అది తీసుకోగలుగుతుంది, తనకు అక్కర్లేని వాటిని విడవటానికి ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా బీజ రూపంలో మళ్ళీ తనలాంటి చెట్టుని ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. లైఫ్ యొక్క యూనిట్స్ అది, డెఫినేషన్ అది, జీవితం అంటే అది. అది గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. దీనిని అర్థం చేసుకుని దీనికి ఎక్కడ వెతకాలో మార్గం చెప్పారు ఋషులు. సైంటిస్టులకి ఇప్పుడిప్పుడే అది అవగాహనకు వస్తుంది, కానీ పరిపూర్ణ అవగాహనకి రాలేదు. కానీ అవగాహన ఉన్నటువంటి మనము వాళ్ళకి మార్గదర్శకులం కాగలవా, అది మనం ఆలోచించాల్సిందే. ఏం చెప్తున్నారు ఋషులు? సూర్య ఆత్మ జగత స్థుషశ్చ. సింపుల్ ఫార్ములా చెప్పారు. సూర్యుడే ఈ సంపూర్ణ సృష్టికి ఆత్మ, ప్రాణము, జీవని శక్తి. ఈనాడు జీవ విజ్ఞానం కూడా దాన్ని పూర్తిగా ఒప్పుకుంటుంది. సూర్యుడే లేకపోతే సృష్టి లేదు. అంచేత ఇప్పుడు వీళ్ళు చాలా అద్భుతంగా మేము పట్టుకున్నాం అనేటటువంటి విషయము ఋషులు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఋషులు ఇంకో మాట చెప్పారు, ఆపహ నారాయణ, జలతత్వము. జలతత్వాన్ని ఉపయోగించుకోవటం కనుక మీరు నేర్చుకుంటే జీవనీ శక్తి యొక్క, లైఫ్ ప్రిన్సిపల్ యొక్క రహస్యాన్ని మీకు అర్థం చేసుకుంటుంది. వాట్ ఈజ్ వాటర్ ఇంకా అర్థం కాలేదు, కానీ వాటర్ యొక్క మిరకిల్ వల్లే బయోకెమికల్ ఎసెన్స్ డెవలప్ అవుతోంది అని సైంటిస్టులు ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. మైసిలే ఫార్మేషన్, డబుల్ లేయర్ ఫార్మేషన్, రకరకాల పేర్లతో నీటి వల్లే అది పాసిబుల్. నీటి యొక్క చాలా పిక్యులర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. కొన్ని వందల పేజీలు మీకు సైంటిఫిక్ జర్నల్స్లో వాటిలో దొరుకుతాయి. కానీ అంతకంటే అద్భుతమైనటువంటి రహస్యాలు మనకి మన శరీరంలో లభిస్తుంది. జలతత్వం గురించి మనకు వచ్చేటటువంటి అవగాహన, పరిణామ క్రమంలో పదార్థ రచనకు కావలసినటువంటి పరమాణువుల యొక్క రచన, మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము దీని మీద ఆధారపడి ఉంటుంది. మూలాధార చక్రాన్ని మనం పృథ్వీతత్వం అంటాం. ఎలిమెంట్స్, పదార్థము, మూలకాలు. నీరు, జీవన శక్తికి జీవించగలగటానికి నీరు కావాలి. ఒక విత్తనం ప్రోధి చెందాలి అంటే నీరు కావాలి. నీరు లేకుండా మీరు విత్తనాన్ని పెంపొందించలేరు. నీరు ఎక్కువైనా ప్రమాదమే, నీరు తక్కువైనా ప్రమాదమే. సమత్వం యోగ ఉచ్యతే, బ్యాలెన్స్. నిరంతరం మన ఈ సెల్యులార్ కెమిస్ట్రీలో బ్యాలెన్స్ గురించి చాలా మాట్లాడతాం. మన ఆహారం తింటల్లో కూడా, శరీరంలో కూడా రక్త ప్రసరణ జరుగుతున్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి జలతత్వంలో, రక్త ప్రవాహంలో ఉన్నటువంటి హైడ్రోజన్ అనేటటువంటి ఒక విశేష ఘటకం ఉంటుంది. అది మన శరీరంలో మనం జీవించి ఉంటామా, బతికుంటామా, చచ్చిపోతామా నిర్ణయిస్తుంది. 7.4 ఉంటే బతికుంటాం, 7.3 ఉంటే కోమాలోకి వెళ్ళిపోతాం, 7.2లో ఉన్నా చచ్చిపోతాం. అంటే ఎంతలో ఉండాలి? ప్లస్ మైనస్ 1 కాదు. అక్కడ మీరు కనుక కెమికల్ యాంగిల్లో కనుక చూసుకుంటే అది 0.001 అవుతుంది. అది అంటే 1000 వంతు, సహస్రాక్ష సహస్రపాత్, కరెక్ట్గా 1000 వంతు వాళ్ళు ఇచ్చేది. పురుష సూక్తంలో ఈ సృష్టి యొక్క పరిణామ క్రమంలో కూడా అదే చెప్తాడు. 1000 కనుక తేడా వచ్చిందో నుప్, మనం అనుకుంటున్నాం అంతే ఇప్పుడు. కానీ మన శరీరంలో ఉన్నటువంటి ఆ రక్త ప్రసరణ యొక్క పిహెచ్ అంత కరెక్ట్గా ఎలా మెయింటైన్ అవుతుంది? సమత్వం యోగ ఉచ్యతే. అదే కాదు, అలాగా చాలా చోట్ల మన శరీరంలో ఈ సమత్వం మనకి కనిపిస్తూ ఉంటుంది. బ్యాలెన్స్, బ్యాలెన్స్, అద్భుతమైనటువంటి బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ని పట్టుకోవటానికి కావలసినటువంటి సాధన మనము ఈ మొదటి శిబిరంలో నేర్చుకోబోతున్నాం. ఇంచేత ఆ బ్యాలెన్స్ కనుక మీరు చేసుకోవటం వచ్చేస్తే మందుల యొక్క ప్రభావం మీరు ఈ బ్యాలెన్సింగ్ వల్ల నేర్చు, మందులు చేసేదంతే. డయాబెటీస్ వచ్చింది, మీ శరీరంలో ఇన్సులిన్ కరెక్ట్ ప్రపోర్షన్లో అవ్వటం లేదు, మందులు దాన్ని మేకప్ చేస్తున్నాయి. యాంటీబాడీస్ మన శరీరంలో బ్యాక్టీరియాతో యుద్ధం చేసేటటువంటి కణాలు తగ్గాయి. యాంటీబయాటిక్స్ ఏం చేస్తుంది, మన బదులు ఆ పనవి చేస్తుంది. కానీ అవే చేయాలా లేకపోతే మనం ఏదైనా మ్యాజిక్ని చేసి చేయొచ్చా అంటే, ఋషులు చెప్పినటువంటిది ఏంటంటే శబ్దము ద్వారా సమత్వాన్ని మనం తీసుకురావచ్చు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి దాన్ని, శబ్దము ద్వారా సమత్వాన్ని తీసుకురావచ్చు. ఏ విధమైనటువంటి సమత్వాన్ని, మూలాధారము స్వాధిష్టాన చక్రములో మూలాధారంలో నాలుగు, స్వాధిష్టానంలో ఆరు దళాలు ఉన్నాయి. ఇంచట బ్యాలెన్సింగ్ 2:2 3:3 అనేటటువంటి నిష్పత్తిలో రావాలి. ఎలా వస్తుంది, క్లీమ్ అనేటటువంటి అక్షర విన్యాసాన్ని సంస్కృతంలో కనుక మీరు చూసుకుంటే ఆ సమత్వం మీకే బోధపడుతుంది. కా ఇటొక సర్కిల్, ఇటొక సర్కిల్, క్లీమ్ లా లా, ఇటులా ఇటులా, సమత్వం. కానీ ఏం చేస్తున్నది, ఒకవేపు ఈమని పైకి లాగుతోంది, క్లీమ్ ఇటు వెళ్తోంది. ఎలా వెళ్తోంది, అక్కడ కంప్యూటర్స్ మనకి బాగా ఉపయోగపడతాయి. అంచేతే కంప్యూటర్స్ దిగాయేమో భూమి మీదకి మనకి తెలియదు, కానీ రైట్ ఇమేజ్ లెఫ్ట్ ఇమేజ్ ఫార్మేషన్ అని రెండు రకాలుగా మీరు కోరల్ డ్రాలో ఒకే అక్షరాన్ని మీరు ప్రతిబింబింప చేయవచ్చు. ఈ అక్షరాన్ని ఇక్కడ క్రియేట్ చేసుకుని ఇక్కడ ప్రతిబింబ చేయవచ్చు, లేకపోతే ఇక్కడ క్రియేట్ చేసుకుంటే ఏమవుతాయి, అప్పుడు ఈ క్లీమ్ అనేది ఇటైనా దిగొచ్చు ఇటైనా దిగొచ్చు. ఆ క్లీమ్ అనేది సైద్ధాంతికంగా మీకు ఈ విశ్లేషణ చెప్పినా మీరేం అంత గందరగోళం పడక్కర్లేదు, ఇదేమీ మీరు జ్ఞప్తిలోకి ఉంచుకోక్కర్లే. బ్లడ్ క్లాట్ అవటానికి 13 స్టెప్స్ ఉంటాయి. రకరకాలైనటువంటి యాంటీబాడీస్ రకరకాలుగా వాటి పని చేసుకుంటూ ఫ్లూయిడ్గా ఉన్నటువంటి బ్లడ్ని ప్లాస్టిక్గా మార్చి, ప్లాస్టిక్గా ఉన్నటువంటి బ్లడ్ని ఒక యాంటీబయాటిక్ కోటింగ్గా మార్చిస్తుంది 13 స్టెప్స్లో. అందులో ఒక స్టెప్ మిస్సింగ్. యాక్చువల్గా 12 స్టెప్స్ ఉన్నాయి, కానీ చెప్పేది ఎంత అంటే 13 అని చెప్తాం. మళ్ళీ అక్కడ కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి ఒక రహస్యం ఉంది అక్కడ. కానీ ఏది రహస్యమైనా మీకు ఈ 12 స్టెప్లు తెలియవు, 13 అని 12 చెప్తారో అని తెలియదు. మీ బ్లడ్ క్లాట్ కాదా తెలియకపోవటం వల్ల అవుతుంది. అంచేత క్లీమ్ అనేటటువంటి దాన్ని ఆధునిక విజ్ఞాన పరంగా దాని యొక్క ఎంత గొప్పదో నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను తప్ప, మీకు ఇవేమీ తెలియకపోయినా పర్వాలేదు, క్లీమ్ అనేటటువంటి సౌండ్ ఆ బ్యాలెన్స్ని మీకు తీసుకొస్తుంది. ఆ బ్యాలెన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఒక్క 15 నిమిషాలు మీరు కళ్ళు మూసి కూర్చోండి, క్లీమ్ బీజాన్ని నేను ఉచ్చారణ చేస్తాను, మీరు చేయకండి, మీరెవరు చేయకండి, వినండి అంతే. ఆ మాడ్యులేషన్ కానీ దాన్ని కానీ ఏ విధంగా ఉచ్చారణ జరిగినప్పుడు మీ శరీరంలో సమత్వం వచ్చిందో, సమత్వం వచ్చిందో ఎలా తెలుస్తుంది, మీకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఏ ఒక్క ఇంద్రియం అయినా ఉన్నా ఆ ఇంద్రియము ఉన్నది అని మీకు తెలియదు. పన్ను నొప్పి వస్తే తప్ప పన్నుందని తెలియదు, అలాగే తలనొప్పి వస్తే తప్ప తల ఉంది అని తెలియదు కదా. ఇంచేత ఆ శబ్దోచ్చారణ చేస్తున్నప్పుడు ఏ పరిస్థితుల్లో మీరు పూర్తిగా విస్మృతిలోకి జారుకుంటారో పట్టుకోండి.